అందరూ ఒక విషయం మనం ఖచ్చితంగా చెప్పగలం. అదేంటి అంటే ఆ సమాజంలో రోగరహితంగా ఉంటుంది. డిసీజ్ ఫ్రీ హ్యూమానిటీ. ఆ రోగరహితంగా ఉండేటప్పుడు కొన్ని ఆహార నియమాలు పొద్దున మనం మాట్లాడుకుందాం. వాటిని మీరు తక్షణం అమలులోకి పెట్టేసుకోండి. నీళ్లు తాగటం ఉండేది, టీ తాగుతుంది, మాట్లాడటం ఉండదు, కూరగాయలు పళ్ళు ఎక్కువ తింటాం. అది కూడా ఒక పద్ధతిగా ఎక్కువ తక్కువ అంటారు. రెగ్యులర్ రొటీన్లో కావలసినంత ఫుడ్స్టెప్స్ మీకు వెళ్తున్నాయా లేదా? మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవిత విధానానికి 1600 క్యాలరీస్ ఉంటే చాలు. అది గుర్తుంచుకోండి క్యాలిక్యులేషన్లో 1600 క్యాలరీస్ అనొచ్చు, లేకపోతే 1600 కిలో క్యాలరీస్ అనొచ్చు. ఒక పుస్తకంలో 1600 క్యాలరీలు అంటాడు, ఇంకో పుస్తకంలో 1600 కిలో క్యాలరీస్ అంటాడు. ముందు ఒకటే సి చిన్న అక్షరంతో రాస్తే కిలో క్యాలరీస్ అని రాస్తాం, సి పెద్ద అక్షరంతో రాస్తే క్యాలరీస్ అని రాస్తాం, కానీ అర్థం కిలో క్యాలరీస్. ఇది మీరు లెక్క పెట్టుకుని అంతకంటే తక్కువ కాకుండా 1600 కంటే 1700 మించకుండా మీ ఆహారం ఉండాలి. మీ ఆహారము 1600-1700 మధ్య ఉండాలి. దాన్ని అవగాహన చేసుకోండి. దానికి కావలసినటువంటి ఒక చిన్న నీట్లెట్ లాంటివి తయారు చేయడానికి ట్రై చేస్తున్నా. మనం తినేటటువంటి ఆహార పదార్థాలు కామనే కనుక దాంట్లో ఉండేటటువంటి క్యాలరీ వాల్యూస్ కనుక నేను మీకు ఇచ్చేయగలిగితే మీరు చాలా ఈజీగా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండవచ్చు. ఒక 2 రోజులు 3 రోజులు కనుక మీరు ఆ విధమైనటువంటి ఫుడ్కి అలవాటు పడిపోతే మీకే క్వాంటిటీ అర్థమైపోతుంది. రోగరహితమైనటువంటి జీవనము, డీకాంప్లెక్స్, ఎంజైమ్స్, మల్టీవిటమిన్స్, గ్లూకోజులు, ఇన్స్టెంట్ ఎనర్జీలు, స్టెరాయిడ్స్, వీటన్నిటిని మీరు ఇంకా మానవచ్చు. ఇది కనుక ఇలా ఆహారం తీసుకుంటూ ఉంటే ఇంకొన్ని ప్రస్తుతము తగ్గవు అనుకునేటటువంటి ఆ 3 రోగాలు కూడా దీంతో పోతే ఓ సంవత్సరం పాటు కనుక ఇది చేయగలిగితే మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి రోగాలు ఉండవు. ఇంకొక రోగరహితమైనటువంటి జీవితానికి ఈ ఆహారంలో మార్పు చేసేసి, కానీ మనం ఆహారంలో ఎన్ని మార్పులు చేస్తున్నా కూడా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనం హృదయగ్రహం మీద ఉన్నాం. ఖనిజంగా, వృక్షంగా, జంతువుగా, మనిషిగా జన అనేక సంచిత ప్రారంభ కర్మలు ఉంటాయి, ఆధారిక కర్మలు ఉంటాయి. అవన్నీ పోవడానికి ఏకైక మెథడాలజీ ఏంటి అంటే గాయత్రి మంత్రం. అందుకు ఈనాడు గురువులు గాయత్రి మంత్రాన్ని సర్వజనీయం చేశారు. ఇంకంటే అందరికీ ఒకేలాంటి ప్రారంభ కర్మలు ఉన్నాయి. ఆ ఒకేలాంటి ప్రారంభ కర్మ ఏమిటో కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అదేంటి అంటే దొరికిన అవకాశాన్ని పోగొట్టుకుంట అనేది మానవ జాతికి పట్టిన అత్యద్భుతమైనటువంటి దౌర్భాగ్యం. అవకాశాలు వస్తూ ఉంటాయి జీవితంలో, కానీ అవకాశాన్ని మనం ఉపయోగించుకోం అహంకారం అంటాం. పక్క వాళ్ళు నాకు అనుకూలంగా లేరు అనేటటువంటి మంత్రతోనూ పక్క వాళ్ళతో సంబంధం ఏంటి? మీ జీవితానికి, కుటుంబంలో కూడా మా కుటుంబ సభ్యులకి ఆధ్యాత్మిక జీవితానికి ఏం సంబంధం ఉన్నాయి? ఇంకా ప్రారంభ కర్మ పోగొట్టుకోవడానికి ఏకైక విధానం ఏంటి అంటే గాయత్రం. సద్గురు లభించాక ఆ సద్గురువుని గుర్తించగలగాలి అన్న గాయత్రి మంత్రమే కావాలి మీకు. దానికి గాయత్రి చిత్రాలు కొద్ది తర్వాత చూద్దాం. తర్వాత ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇందులో 24 బొమ్మలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి అంటే కనిపిస్తలేదు మీకు, గాయత్రి మంత్ర సాధకుడు కిందని కూర్చొని ఉన్నాడు, గాయత్రి మంత్ర పైన ఉంది, మధ్యన గాయత్రి మంత్రంతో లింక్ ఉంది, అది మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయగానే ఇమీడియట్ గా మీకేమొస్తుంది అంటే గురువు దొరుకుతాడు బాధ్యత గతిలో. మనకిప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య మాతా భగవతి దేవి దొరికినట్టే వాళ్ళు చెప్పినటువంటి జీవిత విధానాన్ని దాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత బొమ్మకి ఇప్పుడు వస్తున్నాం. ఈ బొమ్మలు ఒకసారి మీరు అందరూ చూసుకోండి. తర్వాత ఈ మూడు రోజులు పరీక్షకి వెళ్ళబోతున్న విద్యార్థి మనస్తత్వంతో జీవించండి. అంతే తప్ప ఏదో ఆశామాషిగా వచ్చారు అనేటువంటి మానసిక స్థితి ఉంచుకోకండి. చాలా చాలా కోరుకుంటారు మీరు మన సాయంత్రం 7 to 9 క్లాసులో మిగతా కార్యకర్తలకి మీకు కూడా స్పెషల్ క్లాసులు మనం అసలు ఎలా వర్క్ చేయాలి అనేది డిస్కస్ చేసుకుందాం. కానీ ఇక్కడ ఆగామీ సంచిత ప్రారంభ కర్మలకు సహస్ర గాయత్రిని ఆహార నియమాలను మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు కుటుంబ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తాము అని శ్రీరామ శర్మ ఆచార్య ఆత్మకథ ద్వారా నిర్ణయించుకున్నాము. ఇంకా ఇప్పుడు మన బాధ్యత ఏమిటో తెలియాలి అంటే ముందు మన శరీర నిర్మాణం మనకు తెలియదు. మనకి ఎవరికి కూడా మన శరీర నిర్మాణం గురించి తెలియదు. డాక్టర్లకి భౌతిక శరీర నిర్మాణం కంటే ఎక్కువ తెలియదు. అది వచ్చిన పెద్ద బాధ. డాక్టర్లు ఇప్పుడు వైద్యం చేస్తూ ఉంటారు, ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు, మీకు ఈ బాధ వచ్చిందంటారు, ఆ బాధ వచ్చిందంటారు. మొన్న నా దగ్గర ఒక వ్యక్తికి సడన్ గా చూపు పోయింది, చెవులు వినిపించడం మానేశారు, నడుస్తూ ఉంటే తల పెరుగుతాం సడన్ గా. సరే ఫోన్ చేశాడు. సరే యాక్సిడెంట్ వల్ల నేను చెప్పే సలహా ఏంటంటే ముందు డాక్టర్ని చూపించుకోండి, డాక్టర్ చెప్పిన మందు వాడుకోండి. సరే డాక్టర్ని చూపించారు, వాళ్ళ రోజులు పట్టింది చూపించడానికి. టెస్ట్ అన్నీ చేయడానికి సుమారు 42,000 రూపాయలు ఖర్చు అయ్యి దాని తర్వాత అదర్ మెడిసిన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి కదా, రీకి అని ప్రాంతిక్ హీలింగ్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర ఇక్కడ బ్లాక్ ఉందన్నారు, అక్కడ బ్లాక్ ఉందన్నారు, ఏదైనా మేము ప్రిస్క్రైబ్ చేయాలి. ఇంకా మాట్లాడే ఇది పరిస్థితి, ఇది చెప్తున్నారు వాళ్ళు నా కళ్ళ నడిపించడం లేదు, నడుస్తే పడిపోతున్నాను. వాళ్ళ రోజుల కిందట నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను ఒక ప్రశ్న ఏంటంటే, అదే తను చెప్పింది. చెప్పిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, దాన్ని క్రిస్టల్ క్లియర్గా నువ్వు మళ్ళీ ఊహించుకో. నేను టికెట్ రిజర్వ్ చేయించుకున్నాను, బస్ ఎక్కాను, ఆ ప్లేస్ వెళ్ళాను, అక్కడ వాళ్ళకి ఇలా మాట్లాడాను, వాళ్ళు నాతో తిరిగి ఇలా మాట్లాడారు, సంఘటనలన్నీ నువ్వు నెమరేసు, స్లోగా నెమరేసుకుని మళ్ళా వెనక్కి తిరిగి వచ్చేసింది కదా, ఆ వచ్చేసినంత వరకు కూడా నువ్వు నెమరేసుకో. నా ఫోన్ మధ్యాహ్నం 3:12 మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాలకు వచ్చింది. చెప్పే ఇప్పుడు సార్ చేసే సొమ్మ ఇమీడియట్ గా నాకు ఫోన్ చేయండి. 1 గంట తర్వాత ఫోన్ చేసింది, చెవులు నార్మల్ గా అయిపోయాయి, చెవులు వినిపిస్తున్నాయి కానీ కళ్ళు కనిపించడం లేదు, ఇంకా తల తిరుగుతోంది, బాగానే ఉంది. సరే మధ్యాహ్నం సాయంత్రం కూడా చేసుకుని 2 రోజులు పొద్దున గోళం చేసుకుని నాకు ఫోన్ చేయంటే నాకు ఫోన్ రాలే, నేను వెయిట్ చేస్తూ ఉన్నా నెక్స్ట్ డే. సీరియస్ చేస్తారు, కళ్ళు తిరిగిపోతున్నాయి, మంచి కళ్ళు కనిపిస్తాం లేదు, ఏమవుతుంది. కానీ నాకు ఒక అనుమానం, ఫోన్ రాలేదు అంటే అర్థం ఏంటంటే క్యూర్ అయిపోతేనే మనుషులు ఫోన్ చేయరు. సమస్య ఏంటి అంటే బాధనగా ఉంటే వాళ్ళు పది బాగా చెప్తారు నాకు, నేను ఏదో మందిస్తాను, తగలేదు మాస్టర్ అని ఫోన్ చేస్తారు. అప్పుడు మళ్ళా నేను వరుస పెట్టి చెప్తా ఉంటాను, నేను నువ్వు నాకు 10 బాగా చెప్పావు అంటే ఏదో ఒక బాధ దగ్గర ఉంటుంది. కానీ నాకు ఫోన్ ఎందుకు వచ్చింది అంటే ఒక బాధ కూడా పోలేదు అండి. కానీ ఫోన్ వచ్చాక తగ్గిందని చెప్పలేదు, అసలు ఏం తగ్గలేదు, నాకు ఫోన్ రాలేదు. నేను ఇంట్లో అనుకున్నాను 2-3 సార్లు ఫోన్ రాలేదని, కానీ నాకు అర్థమైపోయింది తగ్గిపోయింది. జట్టు తగ్గిపోతేనే మనం అసలు పట్టించుకోరు, డాక్టర్ దగ్గరికి పోతే మీకు అసలు భయం ఉండకు. కానీ ఇలాంటి రోజులకు ఎప్పుడో ఇంకో సందర్భంలో ఫోన్ వస్తే ఎలా ఉంది బాబు నీకు, అది వెతికిపోయిందిగా. 42,000 పెట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తిరిగి నువ్వు నార్మల్ కృతజ్ఞత బాబు తగ్గిపోయింది అని నీ ఆనందాన్ని నాతో పంచుకోవచ్చు కదా, నాకు ధైర్యం వస్తుంది ఇంకోటి చెప్పడానికి. ఇదే దాచాను అంటారు నేను అంతకంటే. అంటే అతి సాధారణమైనటువంటి నీతి నియమాలు కూడా ఆధ్యాత్మిక జగత్తులో వచ్చేసరికి మర్చిపోతాను. ఒకడెవరో మంచినీళ్ళు ఇచ్చేసరికి నువ్వు థ్యాంక్ యూ అంటావు, కానీ గురువులు నీ జీవితాన్ని మార్చేసినా ఆ గురువుకి నేనే ఇవ్వను. ఏంటి ధనం పెట్టున్నా అంతకంటే కావాలా అంటే కర్మం కలగా ఆయన ఏదైనా అడిగారనుకో ఆయన పొందకు పెట్టి డాక్టర్ నీ దగ్గర 50,000 60,000 తీసుకుంటే ఒక మంచి డాక్టర్, గురువు మాత్రం మీ బాధ తీర్చి ఏదైనా మంచి పని చేసి పెట్టి బాబు అన్నాం అనుకో వాడు గొప్పలు. ఈ ఆలోచన విధానం మారాలి. వాళ్ళు అడగకపోవచ్చు అది లేదు, కానీ మీరు మీ కృతజ్ఞత చూపించవలసిన విధానంలో చూపించుకోండి, కష్టపడి ఉపయోగించి చూపించుకోండి. అదే మనం చేసేది ఎప్పటి చాలా పెద్ద పెద్ద ఆ గురువు నుంచి అన్నీ పొంది ఆ గురువు పేరు 10 మందికి చెప్పేటువంటి బాధ్యత మనకు ఉందా లేదా, కొంచెం అది చూసుకోండి. దానికి ఈ శరీరము ఈ ఎముకలు ఈ నెత్తులు దీంతో తయారైనటువంటి భౌతిక శరీరం కాకుండా మిగతా శరీరాలు ఉన్నాయని తెలిసినప్పుడే ఇందాక నేను చెప్పినటువంటి క్యూర్స్ మీరు చేయగలుగుతారు. భౌతిక జగత్తులోకి దిగటక ముందే మన ఇతర శరీరాలలో ఆ రోగాలు ప్రవేశించేస్తాయి. అవి 6 నెలల ముందు ప్రవేశిస్తాయని మనం మన మనస్సులో అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందాక స్వాధ్యాయం చెప్పానే నేను గురు చరిత్ర పారాయణలు గురువు జీవితాన్ని చదవండి అని, అది యాక్చువల్ గా ఒక ఔషధం, అది ఒక మందు. అందుకే శుద్ధి చరిత్ర పారాయణ చేస్తే మీకు అనేక మార్పులు తగ్గుతున్నాయి. స్వాధ్యాయము అనేటటువంటి ఒక వైద్య విధానం ఉంది. ఆ వైద్య విధానంలో బుద్ధుడు కనిపెట్టినటువంటి అనపాన సతి యోగము అని ఒక విధానం ఉంది, అది నేను ఆ వ్యక్తి మీద ప్రయోగం చేసింది. అనపాన సతి అంటే ఏంటి, నేను ఇదివరకు చేసినటువంటి సంఘటనలు మళ్ళీ గుర్తు చేసుకోవటం. గుర్తు చేసుకోవటం అంటే ఎలాగా అంటే స్క్రూ బిగిస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా చూశారా, స్క్రూ వక్కరిగా పడిందనుకోండి ఏం చేస్తాం, మళ్ళీ మనం తిప్పేస్తాం, తిప్పేసి బయటకు తీసి మళ్ళా పెడతాం, మళ్ళీ సెట్ కాలేదనుకోండి ఏం చేస్తాం. ఇది అనపాన సతి యోగం అంటే అది ఎక్కడ వంకరైంది అని మనకి తెలియాల్సిన పనులే తెలియదు కూడా, కానీ ఎప్పుడైతే స్క్రూ కరెక్ట్ గా పడలేదో మీరేం చేస్తున్నారు, మళ్ళీ స్క్రూని బయటకు తీసేసి మళ్ళీ దాన్ని కాస్త జాగ్రత్తగా సెట్ చేసుకుని తెగిస్తారు. ఒకసారి 2 సార్లు చేసుకునేస్తే 3వ సారి అది ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. అది అనపాన సతి యోగం యొక్క అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ప్రక్రియ. అందులో ఉన్న విద్యార్థి అంటే సెట్టింగ్ యువర్ థాట్స్. ఈ అనపాన సతి యోగాన్ని ఇంకో భాషలో ఏం చెప్తామంటే గురు చరిత్ర పారాయణ. ఈ గురు చరిత్ర పారాయణతో జరిగేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మన శరీరాలలో ఈ భౌతిక శరీరమే కాకుండా ఇంకొక శరీరం ఉంది, అది మన జీవితాలలోనే న్యూస్ పేపర్స్ లో వాటిలో డాక్టర్స్ యొక్క రీసెర్చ్ గా చెప్తారు, అవి కనిపెట్టిన వాళ్ళకి వాళ్ళకి నోబెల్ ప్రైజులు రాబోతున్నాయి. ఆ నోబెల్ ప్రైజులు మీకు కూడా రావచ్చు, నేను చెప్పింది మీరు అర్థం చేసుకోగలిగితే. ఆ నోబెల్ ప్రైజ్ ఇచ్చేటటువంటి జ్ఞానము ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం మీరు చూశారు ఎప్పుడైనా ఉంది కదా, ఇది నోబెల్ ప్రైజ్ ఇస్తుంది మీకు మెడిసిన్ లో ఈ పుస్తకాన్ని అర్థం చేసుకుంటే. సీరియస్ గా చెప్తున్నాను, చాలా సీరియస్ గా చెప్తున్నాను. అదేంటి అంటే మన ఈ కోశానికి ఆనుకునే ప్రారంభమైపోతుంది బాడీ అంటారు ఇంగ్లీష్ భాషలో. నాడీ సముదాయాలు అక్కడ రోగం ముందు ప్రవేశిస్తుంది మనకి. ఏ రోగమైనా కావచ్చు, చిన్న కాలు నుంచి దగ్గర నుంచి క్యాన్సర్స్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, పెద్ద పెద్ద రోగాల వరకు అన్ని స్కిన్ డిసీజెస్ కావచ్చు, ఏదైనా బాధ కావచ్చు,
అసలు బాధ ఎక్కడ ఉంటుంది అంటే ఈథరిక్ బాడీలో ఉంటుంది. దీనినే మనము అన్నమయ కోశము అంటాము. అన్నమయ కోశము అంటే ఇది కాదు, కరెక్ట్ గా ఇలాగే ఉన్నటువంటి ప్రాణశక్తి ధారలతో ఏర్పడినటువంటి శరీరం. ఆ శరీరం ఎలా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ గా మీ రక్త నాళాలు ఎలా ఉంటాయో అలాగే నాడీ సముదాయం ఒకటి ఉంటుంది. అది తెల్లని లైట్ తో నిర్మించబడి ఉంటుంది. లైట్ అంటే లైటే, కాంతిమయ శరీరం కాంతి ధారాలతో. అంటే ఇక్కడ రక్త నాళాలన్నీ దేంతో చూస్తే టిష్యూతో తేలిపోతాయి కదా. మన ఈథరిక్ బాడీ ఉంది, అన్నమయ కోశం ఉంది, అచ్చి ఇలాగే ఉంటుంది. కానీ అది దేంతో నిర్మించబడుతుంది అంటే ప్రకాశంతో నిర్మించబడి ఉంటుంది, కాంతి కిరణాలతో నిర్మించబడి ఉంటుంది, కాంతి కిరణాలతో అల్లబడి ఉంటుంది. ఎలా అల్లబడి ఉంటుంది ఎగ్జాక్ట్ గా మన రక్త నాళికలు ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్ గా దాని మీదే ఉంటుంది. అంటే ఇక్కడ రక్తనాళం ఉంది అంటే మనం కనిపించకుండా ఏముంది అనమాట, అక్కడ నాడి ఉంది. ఏ నాడి? ఈథరిక్ బాడీ, అన్నమయ కోశాన్ని నిర్మించేటటువంటి నాడీ సముదాయం ఉంది. మన ఋషులు ఏం చెప్తున్నారు అంటే ఈ నాడీ సముదాయానికి సుమారు 72,000 నాడులు ఉన్నాయి అని. ఇంకొన్ని పుస్తకాల్లో 72,112 నాడులు ఉన్నాయి అని. అంటే సంఖ్యలు ఎవరిగా ఉంది, ఆల్మోస్ట్ 100,000 టచ్ అవుతుంది. కానీ నాడీ సముదాయాలన్నీ కూడా ఏ విధంగా ఉంటే మన నర్వస్ సిస్టమ్ వెన్ను పూస మీద ఆధారపడి ఉన్నదో. నర్వస్ సిస్టమ్ తెలుస్తుంది కదా, నర్వు. ఈ నర్వస్ సిస్టమ్ ఏ విధంగా మన వెన్ను పూస మీద ఆధారపడి ఉన్నదో, మన అన్నమయ కోశంలో వెన్ను పూస్తుంది. ఇప్పుడు అన్నమయ కోశం అంటే అర్థమవుతుంది కదా, దేంతో తయారైపోయింది అన్నమయం? కాంతి కిరణాలతో తయారైంది. అంచేత వెన్నుపూస మీద కాంతి కిరణాలతో తయారు చేయబడినటువంటి ఈథరిక్ బాడీ యొక్క వెన్నుపూస ఉంటుంది. అందులో ఈ నాడులు ఉంటాయి. నెర్వ్స్ కాదు ఇది, నెర్వ్స్ కాదు. నెర్వ్లో నెర్వ్స్ అంటే మీకు తేడా తెలుస్తుంది కదా. నెర్వ్స్ అంటే మన శరీరాల్లో ఉండేటటువంటి నాడులు, ఇంపల్సెస్. మనం కంటి ద్వారా చూస్తున్నాం, కంటి దగ్గర ఉన్నటువంటి ఆప్టిక్ నెర్వ్ ద్వారా చూస్తున్నాం, చెవులతో వింటున్నాం. అంటే చెవుల్లో ఉండేటటువంటి ఆడిటరీ వినిపించడానికి వీలైనటువంటి నర్వ్స్ నిలగలుగుతున్నాం. వేడి చల్ల స్కిన్ మీద ఉన్నటువంటి నర్వ్స్ తో మనము అనుభవించగలుగుతున్నాం. ఇది నర్వ్స్. స్పిరిచువలిజంలో అన్నమయ కోశంలో ఈ నర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ అన్నమయ కోశం యొక్క నాడీ సముదాయం ఉన్నది. ఆ నాడు గురించి మాట్లాడుతున్నాను, చాలా కన్ఫ్యూజ్ కాకండి. నేను క్లియర్గా అర్థమవుతాను కదా, నేను నాడి అన్న మాట వాడుతున్నప్పుడు ఈ భౌతిక శరీరంలో డాక్టర్లు మాట్లాడుతున్నటువంటి బ్లడ్ వెసల్స్ గురించి కానీ నరాల గురించి కానీ నేను మాట్లాడుతున్నాను. కానీ ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఈ నరాలు బ్లడ్ వెసల్స్ ఉన్నాయో అక్కడే ఆ నాడి కూడా ఉన్నది. ఖచ్చితంగా అక్కడే ఉన్నాయి, మూడు ఒకే చోట ఉన్నాయి, లేయర్స్ లాగా. ఒక పొర తర్వాత ఒక పొర, అంటే ముందు బ్లడ్ వెసల్ యొక్క పొర ఉంటుంది, దాని పక్కనే నరువు యొక్క పొర ఉంటుంది, దాని పక్కనే అన్నమయ కోశంలో ఉన్నటువంటి నాడీ సముదాయాలు ఉంటాయి. మూడు వేరు వేరుగానే ఉంటాయి, మళ్ళీ ఒకదాని మీద ఒకటి ఉన్నా క్లియర్లీ డిఫరెంట్. బ్లడ్ వెసల్స్ నుంచి నెత్తులు ప్రవహిస్తూ ఉంటుంది, నర్వ్స్ నుంచి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. మన అధ్యయనం ఏం చెప్తున్నాను ఇంకోగానే, ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ మన బ్రెయిన్ వరకు వెళ్తుంది, అక్కడ చెప్తుంది ఇది నీ చెయ్యే పడింది దాని మీద అని. అప్పుడు దీనికి అర్థమవుతుంది మళ్ళా నీ చెయ్యే పడింది అని. ఇది ఎలక్ట్రికల్ ఇంపల్స్ తో జరుగుతుంది. అంచేత నర్వ్స్ లో ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తూ ఉంటుంది, బ్లడ్ వెసల్స్ లో నెత్తులు ప్రవహిస్తూ ఉంటుంది, అన్నమయ కోశంలో ఉన్నటువంటి నాడీ సముదాయాలలో ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి, బ్లడ్, ఎలక్ట్రికల్ ఇంపల్స్, ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తికి వాయువుకి చాలా దగ్గర సంబంధం ఉంది, కానీ వాయువు ప్రాణశక్తి కాదు. అంటే గ్యాస్కి మందుకి ఉన్న సంబంధం లాంటిది, క్యాప్సూల్ మందు కాదు. కానీ క్యాప్సూల్ లేకుండా మందు లోపలికి వేసుకోలేదు. అలాగే వాయువు లేకుండా ప్రాణశక్తి మీ లోపలికి వెళ్ళదు. కానీ క్యాప్సూల్లో మందు ఉన్నట్టే వాయువులో ప్రాణశక్తి ఉంటుంది. అంటే చాలా మంది నాతో ఇంత పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ ఏమైంది మాస్టర్, మేము గాలి ఎలా పీల్చుకుంటాం? గాలిలో పొల్యూషన్ ఉంది, ఆ పొల్యూషన్ వల్ల క్యాప్సూల్ పాడవచ్చు కానీ మందు పాడవచ్చు. ప్రాణశక్తి పోదు. ప్రాణశక్తిని ఏది కూడా ప్రభావితం సూచించలేదు. ఆ ప్రాణశక్తి గురించి భగవద్గీత 2వ అధ్యాయం చెప్తాడు, నయనం చింతంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయం త్యాకో నచ్చేసి మారుత అత్యోయం నదాయోయం. దీన్ని కాల్చలేదు, ముఖముఖం చేయలేరు, పాడి చేయలేరు, కట్టించలేరు, తడపలేరు, ఎండబెట్టలేరు. ఈథర్ బాడీ, ఈ ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి, అన్నమయ కోశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏంటంటే దానికి నాశనం లేదు, ఎవరు దాన్ని చంపలేరు. ఎట్టి పరిస్థితుల్లో మీరు దానికి హాని కలగజేయలేరు. ఈ ప్రాణమయ అన్నమయ కోశాలుగా పిలవబడేటటువంటి ఆ 72,000 నాడులలో 3 ముఖ్యమైనటువంటి నాడులు ఉన్నాయి. ఇడ, పిండల, సుషుమ్న. ఈ పేర్లు మనకు అందరికీ తెలుసు. ఈ ఇడ, పిండల, సుషుమ్న అనేటటువంటిది మన న్యూట్రల్, పాజిటివ్, నెగిటివ్ ల కరెంట్. ఆ మూడింటి, ఆ 3 లైన్స్ నుంచి మీరు ఏ విషయం అయినా ఆపరేట్ చేసేయచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ మొత్తం ఎన్ని కోట్లాది కోట్ల ఎలక్ట్రికల్ మెషిన్స్ యొక్క సర్క్యూట్స్ అన్నీ కూడా ఈ 3 అవుతుంది, పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. అలాగే ఈ ఇడ, పిండల, సుషుమ్న ఆధారంగా డెవలప్ అయ్యేటటువంటి ఈ ప్రాణశక్తి సముదాయము మన శరీరాల్లోకి 7 చోట్ల నుంచి లోపలికి వెళ్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సోల్ ఎఫెక్ట్స్ మెకానిజం గురించి చెప్తున్నాను. మన శరీరంలో ప్రాణశక్తి 7 చోట్ల నుంచి లోపలికి వెళ్తుంది. మనకు పేర్లు కూడా మీకు తెలుసు కదా, మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము. ఇది ఏంటో మీకు అర్థమవ్వాలి. ఇవి మీ శరీరానికి బయట ప్రపంచంలో ఉన్నటువంటి కాంతిమయ సూర్య కిరణాల రూపంలో వచ్చేటటువంటి ప్రాణశక్తికి లింక్. ఈ బటన్స్ మనం పెట్టుకుంటే, 7 బటన్స్ పెట్టుకున్నాం అనుకోండి, చొక్కా మనకి అంటుకునే ఉంటుంది. అలాగే ఈ 7 బటన్స్ ఉన్నాయి మనకి, మూలాధారం అనేటటువంటి బటన్, స్వాధిష్టానం అనేటటువంటి బటన్, మణిపూరకము అనేటటువంటి బటన్, అనాహతము అనేటటువంటి బటన్, విశుద్ధి అనేటటువంటి బటన్, ఆజ్ఞాచక్రము అనేటటువంటి బటన్, సహస్రారము అనేటటువంటి బటన్. ఈ బటన్స్ లో ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏమిటి అంటే, ఈ బటన్స్ కరెక్ట్ గా ఉన్నంత వరకు మీ శరీరం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంలో ఉంటుంది. ఆఖరికి మిమ్మల్ని విషంలో ముంచినా ఏమీ అవ్వదు. అంచేత బయట ఉన్నటువంటి పొల్యూషన్ మీకు ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ చేయలేదు. శివతత్వం అదే, అలాహనం అదే. ఎక్కడ ఆగిపోయిందని మనం చదువుకుంటాం, అలాహనం సూర్యు యొక్క గొంతులుగా ఆగిపోయిందని చెప్తాం. థైమస్ ర్యాన్ గురించి తెలిసిన వాళ్ళు ఒప్పుకుంటారు. థైరాయిడ్, థైమస్, 2 గ్లాండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ గ్లాండ్స్ విషయాన్ని కలెక్ట్ చేస్తుందని కొన్ని డాక్టర్లు ఒప్పుకుంటున్నారు. అందుకే అక్కడ సెక్రీషన్స్ కనుక కరెక్ట్ గా ఉంటే, థైరాయిడ్, థైమస్, సెక్రీషన్స్ కరెక్ట్ గా ఉంటే, అలాగనే మిమ్మల్ని ఏం చేయలేదు. ఇంకా ఈ పొల్యూషన్ ఏం చేయలేదు. అందులో ప్రాబ్లం పొల్యూషన్ లో లేదు, ప్రాణశక్తి కరెక్ట్ గా లేకపోవడం. ఆ ప్రాణశక్తిని కరెక్ట్ చేయటానికి మీకు పొద్దున్న 6 రకాలైనటువంటి ప్రాణాయామాన్ని చేయించారు. చూస్తున్నారు కదా, మొట్టమొదటి భస్త్రిక, రెండవది కపాలభాతి, మూడవది బాహ్య ప్రాణాయామము, నాలుగవది లోమ విలోమ ప్రాణాయామము, భ్రామరి, ఆరోగ్య ఇంద్రియాలైన ఓంకార ప్రాణాయామం. ఈ ఆరు కూడా మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలను సవరిస్తాయి. అవి ఎప్పుడైతే సవరిస్తాయో మీకు రోగం ఉండటమే కాదు, మీ రోగాలు ఎలాగో పోతాయి. కానీ అన్నిటికంటే చాలా గొప్పతనం ఏంటంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ రోగాలు కూడా పోతాయి. వాతావరణం వేడిగా ఉన్న చోటకి ఎలక్ట్రికల్ హీటర్ ఆన్ చేసి ఎలక్ట్రిక్ హీటర్ దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళకి వేడి కదా. అదేవిధంగా ఈ ప్రాణాయామం చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర మీరు కూర్చుంటే మీ రోగాలు పోతాయి. అంచేత తెలియని వాళ్ళు వాళ్ళ ఇళ్లలో కూర్చుని ప్రాణాయామం చేసుకోరు. సామూహికంగా చేసుకుంటారు. అంచేత ఒకళ్ళ వేడి ఒకళ్ళకి అందుతుంది. ఒకరి కోవలతే వెలిగించుకుంటే వచ్చే వ్యక్తులు లేరు. మీరందరూ మరో కోవలతే వెలిగించి ఇక్కడ పెట్టారనుకోండి, మీకు తెచ్చిన కొవ్వంటే ఒకటే. కానీ మీకు వెలుతురు అందరికీ వస్తుంది. కానీ తెచ్చాం కదా, మన ప్రారంభము ఎంత నీచంగా ఉందంటే అసలు మీకు అసహ్యం రావాలి, వాంతి రావాలి. ఎంత నీచంగా ఉన్నాను, మీకు రావకుండా వాంతులు వస్తే ఇలా ఉండదు. అందుకే వాంతి చేసేసుకోండి. మీరు కలిసి ప్రాణాయామం చేసుకుంటే అందరికీ లాభంగా ఉంటుంది అంటే తెలుసు. సరే, రోగం వస్తే ఖర్చు పెట్టిన ఇంతకు చెప్పాను కదా, నన్ను నేను మీరు ఖర్చు అయ్యాక అది పోగొట్టుకోవాలి. ముందు మనం పోగొట్టుకోవాలి. మనం కలిసి ప్రాణాయామం చేసుకోగలగాలి. ఎందుకంటే కలిసి చేస్తేనే ఆ మ్యాజిక్ వస్తేనే. మీరు ఇండివిజువల్గా ఇళ్లలో చేసుకుంటే ఆ మ్యాజిక్ ఆశించకండి దయచేసి. కానీ తప్పు చెప్పలేవాడు. తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే రావలసినటువంటి కనెక్షన్ వెళ్తుంది. ప్రాణశక్తి అన్నది అఖండ మండలాకారం, వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన అనుస్మయం శ్రీ గురుశక్తి. ఆ ప్రాణశక్తి అఖండంగా అంత దూరం వరకు వెళ్ళేటంత ప్రాణశక్తి మనకి లేదు. కానీ పక్క పక్కన ఉన్న వాళ్ళకి మనం ప్రాణశక్తి అందించుకోగలము. ఒక వోల్ట్ బ్యాటరీ అయితే 24 కలిస్తే 240 కలిస్తే 240 ఎనర్జీ వచ్చేస్తుంది కదా. మరి ఇన్ని కోట్ల మంది ఉందాం మనం మానవ జాతి వాళ్ళు. కరెక్ట్గా కనుక జీవించగలిగితే, ఆ ప్రాణనైపోషంలో కనుక జీవించగలిగితే రెండో రోజు ఈ పొల్యూషన్ పోతుంది. రెండో రోజు పోతుంది పొల్యూషన్ చేస్తాను మీకు ఎంత దాన్ని చేత. కానీ మనం ఉండటం వల్ల ఉంది. కానీ ఆ పొల్యూషన్ కరెక్ట్గా ఆలోచించగలిగే వాడు ఉంటే రెండో రోజు ఉండదు పొల్యూషన్ అంట. కానీ సమూహం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది అర్థం అవుతుందా మీకు? ఇథరిక్ బాడీ, సూక్ష్మ శరీరము, అందమైన కోశం. కొన్ని పుస్తకాల్లో దాన్ని ప్రాణమయ కోశము అని కూడా అంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా అది ఈ భౌతిక శరీరానికి పోలి ఉంటుంది. పూర్తిగా ఈ శరీరం ఎలా ఉందో అలాగే ఉంటుంది. కాంతి కిరణాలతో నిర్మితమై ఉన్నది. మన ఈ భౌతిక శరీరంలో బ్లడ్ వెసల్స్ ఉన్నాయి, నర్వస్ సిస్టమ్ ఉంది, మజుల్స్ ఎముకలు ఉన్నాయి. రోజులే వాటి గురించి నేను మాట్లాడుతున్నా. కానీ మనలో ఉన్నటువంటి ఎముకలకి, మజుల్స్కి, కంటికి, పంటికి కావలసిన శక్తి దేని వల్ల వస్తుంది అంటే బ్లడ్ సిస్టమ్ వల్ల, నర్వస్ సిస్టమ్ వల్ల. బ్లడ్ సిస్టమ్ వల్ల ఆ ఆర్గన్స్కి ఫుడ్ వస్తుంది. నర్వస్ సిస్టమ్ వల్ల ఆ ఆర్గన్స్ అవి చేయవలసినటువంటి పని చేయగలుగుతున్నాయి. తేడా అర్థం చేసుకోండి. మన శరీరంలో రక్త ప్రసరణ జరగటం వల్ల మన శరీరంలో ఉన్న ప్రతి ఆర్గన్కి శక్తి వస్తుంది. లివర్కి కానీ, ప్యాంక్రియాస్కి కానీ, కంటికి కానీ, ముక్కుకు కానీ, చెవులకు కానీ, జుట్టుకు కానీ, గోళ్ళు పెరగటానికి కానీ, దీనన్నింటికీ కారణం ఏంటి? బ్లడ్ సిస్టమ్. అక్కడ కనుక బ్లడ్ వెళ్ళకపోతే ఆ అంగము ఇండిపోతుంది, దానికి శక్తి ఉండదు. అంచేత బ్లడ్ సిస్టమ్ ఎలా ఉందో మీకు తెలుసు కదా, మన శరీరంలో హార్ట్ కనుక ఇక్కడ మనం చూసుకోగలిగితే ఈ మొత్తం శరీరం అంతా కూడా రక్త ప్రసరణ చేసేటటువంటి నాళికలతో నిర్మించి ఉంటుంది. నాళికలు అంటే తెలుస్తుంది కదా, వెసల్స్, కోశికలు అంటారా, ఏమంటారు దాన్ని, అభినంది గల భావం. అంచేత మీరు అది కళ్ళు మూసుకుని ఊహించుకోగలరా, హార్ట్, హార్ట్ నుంచి మొత్తం మన శరీరం బయట వరకు కూడా రక్తం తీసుకు వెళ్ళేటటువంటి నాళికలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 8000 ఉన్నాయి నాళిక. కానీ విజువలైజ్ చేసుకోగలుగుతున్నారా మీరు అందరూ? ఇది అర్థమైనా ఇక్కడ ఎవరికైనా అనుమానం వచ్చిందా? లేదు కదా. అంతేత గుండె ఉంది, గుండె నుంచి దీన్ని ఏమంటాం మనం, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. బ్రెయిన్ నుంచి ఇక్కడ నుంచి ఎలాగైతే రక్త ప్రసరణ జరుగుతుందో, బ్రెయిన్ నుంచి జ్ఞానానికి సంబంధించినటువంటి నాడీ సముదాయం శరీరం అంతా ఆవరించి ఉంటుంది. రెండు పక్కపక్కనే ఉంటాయి, లేకపోతే ఒకదాని మీద ఒకటి ఉంటాయేమో. అంటే ఒక వ్యక్తి ఒక పక్క నుంచి ఏం వెళ్తూ ఉంటాయి, నెత్తురు వెళ్ళి నెత్తురు హార్ట్ లో పెడుకుంటూ ఉంటుంది, ఇంకో పక్క ఏం జరుగుతుంది, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బాహ్య జగత్తు నుంచి నర్వస్ ఇంపల్సెస్ లోపలికి వెళ్తున్నాయి బ్రెయిన్ లోకి, దానికి తగినట్టు బ్రెయిన్ మనకి ఆర్డర్ ఇస్తుంది, ఆ ఆర్డర్ ప్రకారం ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవి రెండు స్పష్టమైనటువంటి వ్యవస్థలు మన శరీరంలో ఉన్నాయి. రక్త ప్రసరణ వ్యవస్థ ఒకటి, నాడీ మండల వ్యవస్థ ఒకటి. క్లియర్? ఈ రెండు ఊహించుకోగలరు కదా. కళ్ళు మూసుకుంటే చిందర 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 చిందరలాగా అది ఏది ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియదు, కానీ ఆ అద్భుతాన్ని మాత్రం చూసుకోండి. మన శరీరంలో ఏ పార్ట్కి నెత్తురు అందకుండా ఉండదు, అదేవిధంగా మన శరీరంలో ఏ పార్ట్కి కూడా నర్వస్ లింక్ లేకుండా ఉండదు. ప్రతి చోట లేకపోతే అక్కడ తిమ్మిరెక్కిపోతుంది. ఒకటి లేదనుకోండి, పెరాలిటిక్ షోక్ వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది, నర్వస్ సిస్టమ్ పనిచేయదు. బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోతే అది ఎండిపోతుంది, పాడైపోతుంది. తేడా అర్థమైంది కదా. అంటే ఈ రెండు శరీరాలు మన శరీరంలో ఉన్నాయంటే, రక్త ప్రసరణ శరీరము, రెండోది నాడీ ప్రసరణ శరీరము. క్లియర్? ఇది కాక ఇంకొక శరీరం ఉంది మన శరీరంలో, అది ఈ రెండింటికి మధ్య లింక్. ఏ రెండింటికి మధ్య లింక్? నాడీ సముదాయానికి, అది అన్నమయ్య కోశం. అది కూడా ఇలాగే ఉంటుంది. ఈ రక్త నాళికలు ఎలా ఉన్నాయో, నర్వస్ సిస్టమ్ ఎలా ఉందో, దాన్ని ఏమన్నా మనం ఈథరిక్ సిస్టమ్ అన్నాం. అది దేంతో నిర్మించబడింది? కాంతితో నిర్మించబడింది, ప్రకాశ కిరణాలతో నిర్మించబడి ఉంటుంది. ఈ మూడు శరీరాలు మీకు క్లియర్గా ఇప్పుడు అర్థమయ్యాయి కదా. బ్లడ్ వెసల్స్, నెర్వ్స్, ఈథరిక్ బాడీ. ఈథర్ అనేటటువంటిది ఆ సూక్ష్మ ప్రకాశ కిరణాలకి న్యూటన్ పెట్టినటువంటి పేరు. ఎవరి పేరు పెడితే ఉంది ఈథర్ అంటే అర్థమైన కదా, ప్రకాశ కిరణాలతో నిర్మించబడినటువంటి శరీరం. ప్రకాశాన్ని తడపండి చూద్దాం, మీరు గాలి చేత ఊపండి, గాలి ప్రభావం ఉండదు లైట్ మీద, కనెక్ట్ చేయలేవు, నిప్పుతో కాల్చలేవు లైట్ ని. అంచేత నీ యొక్క అన్నమయ కోశాన్ని కూడా నువ్వేమీ చేయలేవు. అదే నేను చెప్పింది భగవద్గీతలో చెప్పబడినటువంటి సాంఖ్య యోగంలో శ్రీకృష్ణుడు ఈ శరీరం గురించే చెప్పాడు. ఇచ్చేవాడా, నువ్వు ఎవరిని చంపగలవు, ఎవరిని నువ్వు చంపలేవు, అంటే ప్రకాశ కిరణాలు చావు, వాటంతట అవి ఎందుకు ఉద్భవిస్తూ ఉంటాయి, ఎందుకు అవి మళ్ళీ చనిపోతూ ఉంటాయి. ఆవిర్భవిస్తే జన్మ అంటాం, చనిపోతే చనిపోయింది, శరీరం వదిలేశాడు అంటాం. కానీ వదిలేయబడింది ఈ బ్లడ్ సిస్టము, నర్వస్ సిస్టమే, అది అలాగే ఉంటుంది పెర్మనెంట్ గా. దానికి మృత్యువు లేదు, జన్మ లేదు. అజ్యోపి సన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిని స్వామహిష్టాయ సంభవామి ఆత్మ మాయయ అని దాని గురించే చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆ శరీరం ఎలా ఉంటుందో కొంచెం అర్థమైందా మీకు ఇప్పుడు? ఆ శరీరం యొక్క లక్షణాలే ఈ శరీరం యొక్క లక్షణాలు.
కానీ ఆ ప్రకాశ శరీరానికి క్వాలిటీస్ మాత్రమే ఉంటాయి, రంగులు మాత్రమే ఉంటాయి. 7 రకాల రంగులు ఉంటాయి. ఎరుపు రంగు మూలాధారానికి, స్వాధిష్టానానికి కాషాయ రంగు, మణిపూరానికి పసుపు, అనాహతానికి ఆకుపచ్చ, విశుద్ధికి నీలము, ఆజ్ఞాచక్రానికి ఇండిగో లేక పర్పులు, సహస్రారానికి వైట్. కలర్స్, కలర్స్ అంటే క్వాలిటీస్, లక్షణాలు. కోపంతో తెల్లగా ఉన్నాడు అని అన్నాం మనం, కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటాడు పాపం మనిషి, అంతే కదా. ఈర్ష్య, జలసి ఏ రంగుతో పోలుస్తాం? దుఃఖాన్ని ఏ రంగుతో పోలుస్తాం? నలుపు కదా, మరణం అది వచ్చినప్పుడు మనం నలుపుతో పోలుస్తాం. కలర్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మనలో ఉన్నటువంటి ఈ ఈథరిక్ బాడీ లక్షణాలు రంగుల ద్వారా పట్టుకోవచ్చు మనం, లేక రంగుల్ని కనుక మీరు ఊహించుకోగలిగితే ఆ ప్రాణశక్తి ధారను మీలోకి ప్రవహింపజేసుకోవచ్చు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పుస్తకంలో ఆ బొమ్మలు మీరు చూసుకుంటున్నప్పుడు మీకు ఇది బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా 3 బొమ్మల మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇవాళ రాత్రి మీరు. వైష్ణవీ శక్తి, సాంభవీ శక్తి, బ్రాహ్మీ శక్తి. అందులో కలర్స్ ఇచ్చారు గురువు గారు, దాన్ని కాస్త ఆలోచించుకోండి. ఈ 3 ఇవాళ రాత్రి హోంవర్క్ కింద నోట్ చేసుకోండి. బ్రాహ్మీ, వైష్ణవి, సాంభవి. ఇందులో చెప్తున్నాను ఇది మన ఈథరిక్ బాడీ. ఇది రంగుల ద్వారా ప్రభావితం అవుతుంది, కలర్స్ ద్వారా ప్రభావితం అవుతుంది. అంటే ప్రాణానికి రంగులకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇది రాబోయేటటువంటి రోజులలో మీరు మీ కళ్ళారా వైద్య విధానంలో దీన్ని చూడబోతున్నారు అని జ్వాలాపూర్ మహర్షి 1940s చెప్పాడు. వైలెట్ కలర్, ఊదా రంగును ఉపయోగించి రాబోయేటటువంటి రోజులలో ఈనాడు నయము కానటువంటి రోగాలు నయం చేయబడతాయి అని చెప్పాడు. మరి మీరు ఎవరైనా డాక్టర్లు కావక్కర్లేదు, దీనికి ఊదారంగా అంటే ఏంటో తెలిస్తే చాలు మీకు, రోగాలు నయం చేసుకోవచ్చు. దాని గురించి ఆలోచించుకోండి. మీరు ఇప్పుడు నేను చెప్పేది అది కాదు, నేను చెప్పేది ఏంటి అంటే మీ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థకి, నాడీ మండల వ్యవస్థకి లింక్ గా ఈ అన్నమయ కోసం పనిచేస్తూ ఉంటుంది, ఈథరిక్ బాడీ పనిచేస్తూ ఉంటుంది. లింక్ ఎలా ఉంటుంది? మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఈ 6 లింక్స్ ప్రాణశక్తులకి మనకి మధ్య ఉంది. దాన్ని మన యోగా థియరీ ఏం చెప్తుంది అంటే, ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన వాయువులు ప్లస్ ఈ వాయువులను నియంత్రించేటటువంటి మనస్సు, 6 మనస్సు. ఇంతవరకు ఇంకా అనుమానం ఏం లేదు కదా, చాలా స్పష్టంగా అవగాహన ఉంది కదా. ఈ అవగాహన చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. ఇచ్చంటే ఈ 3 అప్పుడప్పుడు మొత్తం ఆధ్యాత్మిక జగత్తులో ఉపయోగించుకుంటాం మనం. ఈ 3 బ్లడ్ వెసల్స్, నర్వస్ సిస్టమ్, ఈథరిక్ బాడీ, ఈ 3 ఉన్నాయి. దీనిని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అని కూడా అంటూ ఉంటాం మనం. ఇంచటి ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మీకు అర్థం కాంది అంటూ ఏం లేదు, కానీ ఇది ఒక సైన్స్ కనుక కథల్లాగా చెప్పలేము. మీరు బట్టి కొట్టుకోవాలి ఆ టెర్మినాలజీ. ఇచ్చంటే సైన్స్ లో టెర్మినాలజీ మీకు రాకపోతే సైన్స్ అర్థం కాదు. ఇంకొక ఈథరిక్ బాడీ అనగానే ఇంత బ్యాక్గ్రౌండ్ మీకు ఉంటే ఆ ఒక్క మాట చాలు. ఆ ఒక్క మాట ఏం చెప్తుంది? బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సింపల్ సిస్టమ్ లాగే ఈ రెండింటినీ కలిపేటటువంటి ఈథరిక్ బాడీ ఒకటి ఉన్నది. ఆ ఈథరిక్ బాడీ ప్రకాశకిరణ నిర్మితములు. ప్రకాశకిరణాలలో ఏడు రంగులు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. కనుక మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ కి నర్వస్ సిస్టమ్ కి మధ్య ఈ ఏడు రంగులు వారధిగా పనిచేస్తాయి. ఏడు రంగులే మొత్తం మీద మొత్తం సైన్స్ ఆఫ్ స్పిరిచువలిజం కేవలము ఏడు రంగుల మీద ఆధారపడి ఉంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేను ఫండమెంటల్ కి వెళ్ళిపోతాం మనం. ఇంచేత మీలో మనలో కొంతమంది నెక్స్ట్ ఇయర్ లోపల ఇవాళ నేను చెప్పినటువంటి క్లాసెస్ విని ఇక్కడి నుంచి విని ఇక్కడి నుంచి పంపించేయకుండా చాలా సీరియస్ గా కనుక మీరు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మీరు ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ పొందుతారేమో. కానీ నోబెల్ ప్రైజ్ పొందటానికి నేను ఒకసారి నాకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను, ఇంతకు తెలియదు. ఇంకా మీరు చాలా కష్టపడే రూపాయలు దాన్ని. కానీ ఫ్యాక్ట్స్ అర్థమైపోతే ఆలోచించటం పెద్ద కష్టం కాదు. ఏడు వర్ణాల మీద, సంగీతంలో ఉండేటటువంటి ఏడు ధ్వనుల మీద, ఏడు 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 ఎక్కడెక్కడ వస్తుందో అదంతా కూడా ఈథరిక్ బాడీకి సంబంధించిందే అని గుర్తుంచుకోండి. సెవెన్ అనే నెంబర్ ఎక్కడొచ్చినా కూడా అది మీ యొక్క ఈథరిక్ బాడీకి సంబంధించిన విషయాలు గురువులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అని గుర్తుంచుకోండి. సమస్య ఏంటి అంటే ఈ ఏడు వర్ణాలలో కూడా మూడు రంగులే ముఖ్యమైనటువంటివి, బ్లూ రెడ్ ఎల్లో. ఇది ఫండమెంటల్ కలర్స్ అంటాం. కొంతమంది బ్లూ రెడ్ గ్రీన్ అంటారు. గ్రీన్ ఎల్లోకి పెద్ద తేడా లేదు, రెండు పక్క పక్క రంగులే. అంచేత ముఖ్యమైన రంగులు ఏంటి? మూడు, బ్లూ రెడ్ ఎల్లో. ఇప్పుడు మీ మేధస్సుకి ఒక పదును పెట్టండి. మనం మూడు శరీరాల గురించి మాట్లాడుకున్నాం, లేకపోతే మూడు వ్యవస్థల గురించి మాట్లాడుకున్నాం. సర్క్యులేట్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఈథరిక్ బాడీ. ఇందులో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ కలర్ ఏమిటి? మరి మీరు ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ పొందటే దారిలో ఉన్నట్టే మీరే చెప్పేశారుగా. ఇంకా నెక్స్ట్ ఏంటి? నర్వస్ సిస్టమ్ కి రంగు ఏమిటి? బల్ల బుద్ధి చెప్పండి, బ్లూవా ఎల్లోవా? ఎల్లో. నర్వస్ సిస్టమ్ ఎందుకు చెప్తాను? ఇప్పుడు కృష్ణ మందే జగత్ గురువులో ఈ మూడు ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఋషుల యొక్క గొప్పతనం ఎలాగ మీలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ప్రవహింపజేయటానికి, మీకు ఏమీ తెలియకపోయినా కూడా ఫలితాలు రావటానికి వీలుగా ఆ కృష్ణుడి యొక్క నిర్మాణం ఎలా చేశారో అర్థమవుతుంది. అంచేత ఈథరిక్ బాడీ బ్లూ, నర్వస్ సిస్టమ్ ఎల్లో, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ రెడ్ కదా. ఇప్పుడు కృష్ణుడు కట్టుకునే బట్ట ఏ రంగులో ఉంటుంది? ఎల్లో కలర్ పెట్టేశారు వాళ్ళకి డైరెక్ట్ గా. కృష్ణుడు దేని మీద నుంచొని ఉంటాడు? నల్లటి పద్మం మీద. నల్లటి పద్మమా ఎర్రటి పద్మమా? పద్మ ఏ రంగులో ఉంటుంది? పద్మ కదండి పింక్ కలర్. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈ రెండింటినీ లింక్ చేసి వీటి లోపల ఉండేటటువంటిది బ్లూ కలర్డ్ బాడీ. దానికి మార్పు ఉండదు. ఆకాశానికి మార్పు ఉండదు కదా. నువ్వు కావలసినన్ని రంగులు వేసుకో, ఏమైనా చేసుకో, ఆకాశం బ్లూగానే ఉంటుంది. అర్థమవుతుందేనా? ఆ కలర్ కాంబినేషన్ తో వాళ్ళది పెట్టారు తప్ప కృష్ణుడు నిజంగా నీలి వర్ణంలో ఉన్నాడు లేదు, నిజంగా పాపం ఆయన నీలి వర్ణంతో ఉంటే చూడటానికి అంత అందగాలిగా కనిపించడేమో అని నా అనుమానం. అంచేత యాక్చువల్ గా ఆ కలర్స్ యొక్క కాంబినేషన్, మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ఆ రంగుల్ని ఊహిస్తారో ఆటోమేటిక్ గా ఈ మూడు శరీరాలు యాక్టివేట్ అయిపోతాయి. ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతాయి. ఇందాక నేను మీకు చెప్పాను రంగులు ఈథరిక్ బాడీని ప్రభావితం చేస్తాయి. మీకు తెలిసినా తెలియకపోయినా, తెలిసినా తెలియకపోయినా అనేటువంటి మాట నేను ఎందుకు వాడుతున్నాను అంటే, అమెరికాలో ఒక మెడికల్ కంపెనీ ఉంది, అది ప్రపంచమంతటికీ కూడా మందులు సరఫరా చేస్తుంది. ఆ మందులు వాళ్ళు ఒక బ్లాక్ ఏమంటారు దాన్ని పెట్టిలో పెట్టి సరఫరా చేసేవాళ్ళు డ్రమ్స్ లో. పోర్ట్ లో ఉండేటటువంటి వాళ్ళు స్ట్రైక్ చేశారు, మేము ఇంత బరువు మొయలేము, మాకు చాలా అన్యాయం జరిగిపోతుంది, ఇంతింత బరువును మొయలేము అని. కానీ అంతకంటే తక్కువ ప్యాకేజీ చేస్తే వీళ్ళకి లాభాలు తగ్గుతాయి. ప్యాకేజీ సంఖ్య పట్టి కదా వాళ్ళు డబ్బు అంచేత వాళ్ళు గత్యంతరం లేక ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. సైకాలజిస్ట్ అందరూ కూడా ఆలోచించుకుని ఏం చేశారు అంటే, ఆ ప్యాకేజ్ కలర్ బ్లాక్ లో ఉంది, దాన్ని మార్చి చేసి ఎల్లో చేసేయండి అన్నారు. ఎల్లో చేశారు, వెయిట్ ఏం తగ్గించలే, నో కంప్లైంట్. జ్ఞాన సముపార్జనకు లిమిట్ లేదు కనుక ఎల్లో కలర్ వేసుకుంటాం. మనం ఎల్లో కలర్ వేసుకోమని చెప్పేది ఎందుకంటే, ఈ నర్వ్స్ జ్ఞాన సముపార్జన మీరు చేయగలగాలి అనేది అందం కోసము దేనికోసమో కాదు పెట్టింది. ఇంకో కలర్ మీరు వాడలేదు, అర్థమవుతుంది కదా. ఇంకొక ఈ మూడు రంగులు రెడ్ ఎల్లో బ్లూ, రెడ్ మూలాధారం, ఎల్లో మణిపూరకం, బ్లూ బ్లూ ఏంటి అంచేత. ఈ మూడు రంగులు కనుక మీరు కరెక్ట్ గా ఉంచుకోగలిగితే, ప్రతిరోజు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మూడు రంగుల్ని కూడా మెడిటేట్ చేసిగలిగితే మీకు ఈ మూడు చక్రాలు కరెక్ట్ గా ఉంటాయి. ఈ మూడు చక్రాలు కరెక్ట్ గా ఉంటే ఏం జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉంటుంది ముందు. రెండోది ఏముంటుంది, నర్వస్ ఇంపల్సెస్ కరెక్ట్ గా ఉంటాయి. మూడోది ఏమవుతుంది, వీటి రెండిటికీ మధ్య ఉన్నటువంటి లింక్ కరెక్ట్ గా ఉంటుంది. అంచేత భారతీయ యోగ విద్య అంటే అర్థం అంటే, ఇటు నర్వస్ సిస్టమ్ కి ఇటు బ్లడ్ సిస్టమ్ కి మధ్య కోఆర్డినేషన్ తీసుకురావటం, సోల్ ఎమిట్స్ మెకానిజం. అంచేత ఆ ఏదోటి మనం ఆత్మ అని అనుకుంటున్నాము, దాని గురించి మనకి ఇప్పుడు స్పష్టమైనటువంటి అవగాహన లేకపోయినా, ఆ ఆత్మ అనేటటువంటిది తను ఏదో ఒక ఉద్దేశంతో ఈ శరీరాన్ని నిర్మించుకుంది అంతవరకు మనం నమ్ముతున్నాం కదా. ఈ శరీరము ఆత్మ నిర్మించుకుంది, నువ్వు కాదు. ఫలానా పేరు కలిగి వ్యక్తి ఈ శరీరాన్ని నిర్మించుకోలేదు. నిర్మించుకుంటే ఎలా ఎందుకు నిర్మించుకుంటాను, బాగా అందంగా జుట్టు ఉండాలి, ఆ సినిమా హీరోలు ఎవరో ఉన్నారు కదా అలాంటి శరీరం నిర్మించుకుంటాను, కానీ ఈ చొక్క శరీరం ఎందుకు. కానీ అది నిర్మించుకుంది, దానికి దీంతో ఏదో పని ఉంది కదా, అర్థమవుతుందా. అంచేత ఒక కాన్షియస్నెస్ ఉంది, దాన్ని మనం జీవాత్మ అంటాం. ఆ జీవాత్మ తను ఏదో ఉద్దేశాన్ని సాధించడానికి ఈ ప్రపంచంలో ఈ పృథ్వీ గ్రహం మీద మూడు శరీరాల కలయికతో ఈ వ్యక్తిని తయారు చేసుకుంది, వ్యక్తులను తయారు చేసుకుంది. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఇంచేత జీవాత్మ మూడు పరికరాలు ఏర్పరచుకుంది. మొదటి పరికరము బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, రెండవ పరికరము నర్వస్ సిస్టమ్, మూడవ పరికరము ఈథరిక్ బాడీ. ఆ ఈథరిక్ బాడీ ఉద్దేశం ఏంటి, ఇటు నర్వ్స్కి ఇటు బ్లడ్ వెసల్స్ కి మధ్య యోగము కలగజేయటము. ఇప్పుడు ఆ యోగము లేదు, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ తన పని చేసుకుంటుంది, నర్వస్ సిస్టమ్ తన పని తను చేసుకుంటుంది. ఎలా చెప్పగలం, అలా జపానికి కూర్చున్నాం, హుషారు వచ్చేసింది, మాస్టర్ చెప్పారు, ఇందుకు మన బతుకులేది వేస్ట్, శాస్త్ర గాయత్రి చేసుకోకపోతే లాభం లేదు, వేస్ట్ అనిపించింది కదా మీకు నేను చెప్పినప్పుడు. అంటే ఏ సిస్టమ్ పనిచేసింది మీలో, వేస్ట్ కరెక్టే మాస్టర్ చెప్పింది, నేను వెయ్యి గాయత్రి చేయాల్సిందే, ఇంకా చేయకపోతే అసలు ఫలానా గురువు శిష్యురాల్ని శిష్యుణ్ణి అనిపించుకోకూడదు, చిచిచి అన్నారనుకోండి, మీరు అన్నారో లేదో నాకు తెలియదు అన్నారనుకోండి, అనిపించింది అనుకోండి, అప్పుడు మీలో ఏ సిస్టమ్ పనిచేసింది? నర్వస్ సిస్టమ్ పనిచేసింది. అంతేగా నాడీ మండల వ్యవస్థ కూర్చున్నారు, తిండి దక్కింది, ఏది పనిచేసింది? స్వర శరీరం అనండి, లేకపోతే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనండి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య అసలు అవగాహన ఉన్నట్ట లేనట్ట? లేదుగా లేదుగా. మీరు పాటించగలిగితే ఉంది, పాటించగలిగితే ఇంకేముంది, 100% ఉంది. అది భారతదేశం యొక్క విశిష్టత. ఈ యోగ విద్య ఉన్నదే, దీన్ని ఓ పరాకాష్ఠ వరకు తీసుకెళ్తారు. ఇంకా భారతీయులు దీని గురించి చెప్పినంతగా ఇంకా ప్రపంచంలో ఎప్పుడు ఎవరు చెప్పలేరు. మానవ శరీరధారి అయిన వాడు అంతకంటే ఎక్కువ వెళ్ళలేడు. ఇట్ హాజ్ రీచ్ స్పీక్ యోగ విద్య. యోగ విద్య అంటే అర్థమైంది కదా, స్థూల శరీరానికి, ఈ భౌతిక శరీరానికి. నర్వస్ సిస్టమ్ అంటే మనోమయ శరీరానికి. ఈ భాష ఇప్పుడు కొంచెం తేడా చేస్తే కన్ఫ్యూజన్ రాలేదు కదా మీకు. అంటే మన స్థూల శరీరానికి, మన మనోమయ శరీరానికి మధ్య యోగము, ఇది మన లక్ష్యం. మానవ శరీరధారి యొక్క ఏకైక లక్ష్యం ఏమిటి అంటే, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో దానికి నీ శరీరం పూర్తిగా లొంగి తీరాలి. శరీరానికి నువ్వు లొంగకూడదు, అది మన లక్ష్యం, ఫస్ట్ లక్ష్యం అది. అంచేత ఇక్కడ జీవాత్మ రంగంలోకి ప్రవేశించదు. ఎందుకు రంగంలోకి ప్రవేశించదు? నీ శరీరము నీ మనస్సుకి లొంగాలి. అంచేత ప్రస్తుతం పనిచేసేది మనస్సే. అంటే ఏంటి, నర్వస్ సిస్టమే పనిచేస్తుంది, జ్ఞానమే పనిచేస్తుంది, బ్రెయినే పనిచేస్తుంది. ఇప్పుడు ఏం జరగాలి, మీ బ్లడ్ సిస్టమ్ ఉందే అది మీ బ్రెయిన్ చెప్పినట్టు వినాలి. అందుకే ఒక యోగి కావాలనుకుంటే హార్ట్ని ఆపేస్తాడు. అనేక ఇన్సిడెంట్స్ మీరు విన్నారు కదా, వారు చచ్చిపోడు. పాల్ బ్రంటన్ రీసెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని ఒక బుక్ రాశాడు. అందులో ఇలాంటివి కళ్ళారా చూసిన అనేక ఇన్సిడెంట్స్, మనం కళ్ళారా చూసి ఉండకపోవచ్చు కానీ మనకి ఖచ్చితంగా నమ్మకం ఉంది, మన బ్రెయిన్ ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే హార్ట్ ఆపేయవచ్చు, బ్లడ్ సర్కులేషన్ ఆపేయవచ్చు, బీట్స్ ఆపేయవచ్చు. అంతవరకు మనకి నమ్మకం ఉంది కదా, మనం చేయలేకపోవచ్చు అది వేరే విషయం. కానీ అది చేయగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, అదేం మ్యాజిక్ కాదు, కేవలము విశిష్టమైనటువంటి సాధనల ద్వారా ఆ స్థితికి వెళ్ళవచ్చు అనే నమ్మకం మనకు ఉంది కదా. ఇప్పుడు నేను మీ నుంచి కోరుకునేది ఏంటి అంటే, ఇవాళ ఎవరి జన్మదినమో ఆ వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి సాధనా విజ్ఞానాన్ని మనకి అందజేశాడు. 6 పుస్తకాలు రాశాడు ఆయన, ఇంతింత లాగుడి ఈ సాధన మీద. సాధన అంటే దేనికి? మైండ్ ఓవర్ మ్యాటర్. మ్యాటర్ అంటే స్థూల శరీరం, పదార్థం. మనస్సు పదార్థాన్ని అధిగమించగలదు. పిపి క్రింబే అనేటటువంటి ఒక వ్యక్తి 1860s ఇలాంటి ఒక హాల్ ఉంది, ఆయన బయట కూర్చునేవాడు. కుంటి వాళ్ళు ఏంటంటారు, కచస్మిత కుంటుకుంటూ వచ్చేవాడు ఆయన దగ్గరికి. అది వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. గుడ్డి వాళ్ళు కర్ర ఉంటుందే చూసుకోవడానికి వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. అది ఆ కళ్యాణ మండపం లాంటి హాల్లో పడేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 1860s జరిగినటువంటి సంఘటన ఇది. మూకం కరోతి వాచాలం పంగుం వందే తేగిరు నిర్కృపాతమహం వందే పరమానంద మాధవం హరికథ కాదు. సాధన చేయగలిగితే మీరు కూడా ఆత్మ చేయవచ్చు. ఇందుకు ఈ సంఘటన చెప్తున్నాను. ఒక సంవత్సరం లోపల, ఇందాక నేను చెప్పేనే పీపీ క్రిందే అనేటటువంటి ఆయన క్యూర్ చేసినటువంటి వాళ్ళు వదిలేసినటువంటి ఆ చేతి కథలు చంకలో పెట్టే క్రచస్వ కళ్యాణ మండపం మీదకి, అంతమందిని క్యూర్ చేశారు. కానీ మనం ప్రారంభం అలాంటి శక్తి మీరు సంపాదించుకోవచ్చు అని నేను ఎన్ని రకాల ముట్టుకున్నా కూడా మా అమ్మాయికి పెళ్లి అవుతుందా? అవుదా, అది చెప్పండి సార్. ఎందుకు ఈ కథంగా ఉందా? ప్రీతి నిండే గారు నాకు ఎందుకు ఏమో నాకు తెలియదు. మీ అమ్మాయికి పెళ్లి అవుతుందో అవదో, మీ అమ్మాయికి ఉద్యోగం వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ ఇది చెప్పినటువంటి విద్య మీరు నేర్చుకోగలిగితే మీరు మాత్రమే కాదు మీ వల్ల కొన్ని వేల మంది. ఇందాకనే నేను చెప్పాను కదా, నాకు వారం రోజుల కిందకి వచ్చినటువంటి ఫోన్ కాల్, కళ్ళు కనిపించటం లేదు, చెవులు వినిపించటం లేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి, పడిపోతున్నాను. ఒకరోజు మరి నేర్చుకోవాలి అని అనిపిస్తే ఈ మూడు రోజుల్లో మనం ఒక ప్రణాళిక వేసుకుందాం. ఆ ప్రణాళిక చెప్పటం చాలా ఈజీ, నేర్చుకోవటం మాత్రం కష్టమే. నేను కాదని కదా, కానీ నేను ఉన్నానుగా మీకు చెప్పడానికి. ఒక 5-6 సంవత్సరాలు మీరు కష్టపడగలిగితే మీలో మీ సామర్థ్యానికి తగినట్టు మీరు ఎదిగిపోవచ్చు. ఈ అన్ని మ్యాచ్లు చిన్న లెవెల్లోనూ పెద్ద లెవెల్లోనూ మీరు చేసేసేయచ్చు, అందులో మాత్రం డౌట్ లేదు. కంచెతే ఈ మూడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్థూల శరీరము అంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, మనోమయ కోశము అంటే నర్వస్ సిస్టమ్, ఈ రెండింటినీ కలిపి ఒకటిగా పని చేయించగలిగేటటువంటి ఈ థెరపీ బాడీ, దాన్ని విజ్ఞానమయ కోశము అని కూడా అంటాం మనం. ఇంతవరకు క్లియర్ గా ఉన్నా? ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్తా. సూక్ష్మం కాదు, సూక్ష్మ శరీరము అంటే నాడీమండల వ్యవస్థ, స్థూల శరీరము అంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, కారణ శరీరము అంటే ఈథరిక్ బాడీ. ఈ పేరు గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ నార్మల్ క్లేజన్ మనకి చాలా అవసరం. ప్రతిసారి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అంటే కష్టం, కానీ ఒకసారి అర్థమైపోతే ఇంత కష్టం ఏముంది, అర్థమైంది కదా. అంచేత ఈథరిక్ బాడీ ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి మన శరీరాలకు తెస్తూ ఉంటుంది. ఆధునిక యుగంలో డాక్టర్స్ దాన్ని పట్టుకోగలుగుతున్నారు, ఈథరిక్ బాడీని. కానీ ఈథరిక్ బాడీని డైరెక్ట్గా పట్టుకోలేదు వాళ్ళు, ఇండైరెక్ట్గానే పట్టుకుంటున్నారు హార్మోన్స్ అనేటటువంటి పేరుతో, గ్లాండ్స్ అనేటటువంటి పేరుతో ఈథరిక్ బాడీని పట్టుకుంటున్నారు. మనము దేన్నవుతే మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము అని చక్రాల పేర్లు పెడుతున్నాము. వీళ్ళు 47వ పేజీ లేని వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకోండి. ఇంకా ఈ పుస్తకాలు అయిపోయి ఉంటే మనం ఇది చేద్దాము అనుకునే మీరు కాస్త తీవ్రమైనటువంటి నిర్ణయం కనుక వచ్చి ఉంటే ఈ పుస్తక రీప్రింట్కి రెడీ అయిపోండి. మీరు రెడీ అయిపోండి అంటే నన్నేం అడగద్దు, మీరు చేసుకోవటమే. మాస్టరు ఇంక ఇంతకీ రీప్రింట్ చేయాలవుతా? నాకు తెలియదు. మీరే రీప్రింట్ చేయమన్నారా? అన్నానా? అనలేదు, నాకు తెలియదు. అర్థమవుతుందా? ఇంకా మీరు నిర్ణయించుకోండి. ప్రతిదీ నన్ను అడిగితే అట్ట చూడండి, ఇక్కడ చక్రము, సహస్రారము. ఇప్పుడున్నటువంటి వాళ్ళు దానికి పెట్టినటువంటి పేరేంటి? టీవీ. దాని తర్వాత ఆజ్ఞ, పిట్యూటరీ. పిట్యూటరీలో రెండు లోబ్స్ ఉంటాయి, సెంట్రల్ లోబ్ బ్యాక్వర్డ్ లోబ్. అందుకే ముందు పిట్యూటరీ వెనక పిట్యూటరీ అని రాశారు అక్కడ.